అనే ప్రథమ శ్లోకానికి వ్యాఖ్యానించి పోవడం జరిగింది. ఇందులో పరమశివుని హర అనేటటువంటి నామంతో సంబోధించాడు మహానుభావుడైనటువంటి పుష్పదంతుడు. హరాని సంబోధన ఎందుకు అంటే తనకి ఏ పాపము ఏ శాపము ఉన్నదో దాన్ని హరించవయ్యా అని ఈ సంబోధన ద్వారానే ప్రస్తావిస్తున్నారు ఆయన. ఇలాంటి హర అనే సంబోధనలో మరొక వైచిత్రం ఉంది. మహానుభావులైనటువంటి మహాత్ములు ఒక్కొక్క శబ్దాన్ని మంత్రమయంగా ప్రయోగిస్తారు. హ రా అనేటువంటి శబ్దంలో హ అనేది ఒక బీజం, రా అనేది మరొక బీజం. హ అనేది ఆకాశ బీజం, రా అనేది తేజో బీజం. అంటే ప్రకాశము అగ్ని ఆ తత్వాన్ని తెలియజేస్తుంది రా. ఈ హ అనే ఆకాశం దేనిది అంటే హృదయాకాశం, దాన్నే దహరాకాశము అని చెప్తారు. అందుకే హ రా అంటే హృదయాకాశంలో ప్రకాశించే జ్యోతిస్వరూప అని అర్థం. అందుకు హరా అని సంబోధన నా హృదయంలో ప్రకాశించే ఓ పరంజ్యోతిస్వరూప శివ అని సంబోధన అందులో ఉన్నది. నిన్ను స్తోత్రించాలి అంటే నా వంటి వాడికి అది సాధ్యం కాదు నిజమే, కానీ ఎవరికి సాధ్యమవుతుంది చెప్పు? బ్రహ్మదేవుడికి మాత్రం సాధ్యమవుతుందా? అయితే బ్రహ్మదేవుడు తనకు తోచినట్టు తాను స్తోత్రం చేస్తున్నాడు అంటే మరి నాకు తోచినట్టు నేను స్తోత్రం చేస్తున్నాను. ఆ కారణం చేత నిన్ను స్తోత్రం చేయడం నాలాంటి అసమర్థుడు దానికి సిద్ధపడడానే తప్పు కాదయ్యా అని సమర్థించాడు. అయితే స్వమతి పరిణామావధి గృణన్ అనే గొప్ప మాట నిన్న వ్యాఖ్యానించుకున్నాం. ఎవరైనా తమ మతి యొక్క పరిణామపు అవధిని లొంగి అంటే తమ బుద్ధి ఎంత మేరకు వెళ్ళగలదో అంత మేరకు భావించి నేను స్తోత్రం చేయగలరు. నేను అదే విధంగా చేస్తున్నాను. అయితే స్తోత్రం చేసేటప్పుడు మనస్సు మాట ఈ రెండు ఉపయోగించి మనం స్తోత్రం చేస్తాం, కానీ ఈ రెండు పరమేశ్వరుణ్ణి తెలుసుకోలేదు. వాంగ్మనసయోగ పంథానం అతీత అని తర్వాతి శ్లోకాన్ని చెప్తూ అతీత పంథానం తవచ మహిమా వాంగ్మనసయోగ అతద్వ్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్య కతి విధగుణ కస్య విషయ పదే త్వర్వాచీనే పతతి నమన కస్య నవచః. అతీత పంథానం అంటే అన్ని మార్గములకు అతీతుడు నువ్వు. ఏ మార్గములకు? వాంగ్ మనస్సయోహ మాటకి మనసుకి సంబంధించిన మార్గములు ఏవైతే ఉన్నాయో ఆ మార్గములన్నిటికీ అతీతమైనటువంటి వాడవు నువ్వు. అందుకే వేదము కూడా నా ఇతి నా ఇతి అంటూ నీ గురించి భయపడుతూనే స్తోత్రం చేసింది. అంతేగాని నేను పరిపూర్ణంగా చెప్తున్నానని వేదమే అనలేకపోయింది. అందుకు భగవానుని కీర్తించే ముందు ఆ విధమైన భయం మంచిదే. అంటే నిన్ను పరిపూర్ణంగా నేను కీర్తించలేను, కానీ కీర్తించకుండా ఉండలేను అని కీర్తించాలి. అటువంటి నువ్వు ఎవరి స్తోత్రానికి లొంగుతావయ్యా? సకస్య స్తోతవ్య సహ అంటే అటువంటి పరబ్రహ్మస్వరూపుడువైన నువ్వు. అతడు సహ అంటే అతడు, అతడు ఎవరు? రసోవై సహ అని పరబ్రహ్మస్వరూపుడైన సదాశివుడు. అతడు కస్య స్తోతవ్య ఎవరికి స్తోతవ్యుడవుతాడు అంటే ఎవరి స్తోత్రానికి లొంగుతాడు ఆయన? పైగా ఇన్ని గుణములున్నాయని చెప్పాలంటే ఆ లెక్కకు అందుతుందా? కతి విధ గుణ పోని నిర్గుణమైన ఆ తత్వము గనక సకస్య స్తోతవ్య నిర్గుణం ఎలాగో అందదు. పోని గుణసహితుడైన శివుణ్ణి అందుకుందాము అంటే ఆయన గుణములు ఎన్నని, అనంత కళ్యాణ గుణములు. ఈ గుణములు వేటితో చూపిస్తున్నాడంటే ఈ జగత్తంతా తన యొక్క దివ్య గుణములతో నడుపుతున్నాడు ఆయన. సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు తన గుణములన్నీ ప్రకటిస్తున్నాడు. ఆ గుణములు మాత్రం మనకు అందుతాయా? అందుకు కతి విధ గుణ, ఎన్ని విధములైన గుణములున్నాయో తెలియదు. కస్య విషయ అంటే ఎవరికి గోచరమవుతావయ్యా నువ్వు, అంటే ఎవరికి స్తోత్రానికి అందుతావు, ఎవరికి గోచరిస్తావు, నీ గుణములు ఎవరు లెక్క పెట్టగలరు అని చెప్తున్నాడు. లెక్కలేని గుణములు కలవాడు, ఎవరికి గోచరం కాని వాడువు అయినటువంటి అద్వయమైనటువంటి బ్రహ్మ వస్తువు నీవు. అటువంటి ఆ బ్రహ్మ వస్తువు గురించి తలచుకుంటే ఎవరి మనసు ఆగగలదు, ఎవరి మాట ఆగగలదు అన్నారు. చూడండి ఎంత చక్కగా పేర్చుతున్నారు ఇక్కడ మాట. మనసుకి మాటకి అందని వాడవు అని మొదటి వాక్యంలోనే చెప్పేశాడు వాంగ్మనసయో అని. చివరికి ఏం చెప్తున్నాడు? నమనః కస్య నవచః పతతి అంటే ఎవరి మనస్సు ఊరుకోగలదు, ఎవరి మాట ఊరుకోగలదు నిన్ను తలంచుకోగానే అన్నారు. మాటకే మనస్సుకి అందవన్నది నిజమే, కానీ నిన్ను తలంచుకోగానే మనస్సు మాట ఊరుకోకుండా నిన్నే స్తోత్రించాలని పరుగుపెడతాయి. ఎటువంటి నిన్ను స్తోత్రించాలి అంటే, స్తోత్రానికి అందనిటువంటి పరతత్వం అయినప్పటికీ కూడా మాకు అందుబాటు కోసం నువ్వు దివ్యమైన రూపాలను ధరించి, దివ్యమైన నామాలు ధరించి, దివ్యమైన లీలలన్నో నడిపేవు నువ్వు. అలాంటి లీలలు నడిపినటువంటి నీ యొక్క స్థానం ఏదైతే ఉందో దాని వైపు మా మనస్సు పరిగెడుతుంది, మా మాట పరిగెడుతుంది వర్ణించాలని. ఈ స్థానమును ఏమంటారంటే అర్వాచీనే అని మాట వేశారు ఇక్కడ. పదే త్వర్వాచీనే పతతి నమన కస్య నవచః. అర్వాచీనము అంటే ఆధునికము, నవీనము అని అర్థం. పదేతు అర్వాచీనే అంటే నీ యొక్క కొత్త పదము, ఆధునిక పదము అన్నారు ఇక్కడ. అంటే ఆధునికుడువైన నీ పైన నా మనస్సు నా మాట పరిగెడుతుంది అన్నాడు. అంటే ప్రాచీనమైన నీపై నా మనస్సు మాట వెళ్ళలేదు, ఆధునికుడువైన నీ మీదే నా మనస్సు మాట పెడుతుంది. అంటే అర్థం ఏమిటి? ఆధునికత అంటే ఇప్పుడు మోడర్నేజ్ అని అనువాదం చేసుకోవడం కాదు ఇక్కడ అర్థం. ప్రాచీనము అంటే పరబ్రహ్మ వస్తువు, నిర్గుణమైనటువంటిది, మాటకి మనస్సుకి అందనటువంటిది ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్నది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు చాలా స్పష్టంగా చెప్పేసింది. మాటకి మనస్సుకి అందని పరతత్వం అది, దాన్ని నిర్గుణము అన్నారు. ఇది ఎప్పుడున్నది? సృష్టికి పూర్వం ఉంది. సృష్టికి పూర్వం ఉన్నది కనుక అత్యంత ప్రాచీనమైనది ఆ పరతత్వం. అర్వాచీనము అంటే సృష్టి ఏర్పడిన తర్వాత పరమేశ్వరుడు ధరించినటువంటి అనేక లీలామయ స్వరూపములు, లీలామయ నామములు, వీటన్నిటి అర్వాచీనములు అని అంటున్నాం. ఇవన్నీ సృష్టి ఏర్పడిన తర్వాత వచ్చే కనుక వీటికి ఆధునికములే అనాలి. అందుకు తర్వాత వచ్చినటువంటి రూపములు ఇవి ఎలా మనకు దొరికాయంటే, ఉపాసకులైన వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వారు తమ తపస్సుతో వాటిని దర్శనం చేసి వాటిని గ్రహించి మనకు అందజేశారు. అందుకు మన కోసం సృష్టి ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అనేక మంది మహర్షులు తమ తపస్సుతో దర్శించి ఇచ్చిన వ్యవస్థ గనక దీన్ని అర్వాచీన వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఆధునిక వ్యవస్థ అనడం ఎందుకన్నమాట, ఋషులు తపస్సులు మన కోసం ఏర్పాటు చేశారు. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రం చెప్తున్నది. పరబ్రహ్మ ఏ రూపము నామము లేనివాడు, ఎందుకయ్యా ఆ రెండు స్వీకరించాడంటే ఉపాసకుల కార్యం కోసం, తనను ఉపాసించేవారిని అనుగ్రహించడం కోసం ఆయన తనకంటూ చరిత్ర సృష్టించుకున్నాడు. త్రిపురాసుర సంహారం అని కాని, మన్మథ దహనం అని కాని, యముణ్ణి దెబ్బతీయడం కాని, ఇన్ని లీలలు ఎందుకు చేశాడు ఆయన? ఆలాహల భక్షణం, ఒక్కొక్క లీలలో ఒక్కొక్క గొప్పతనం చూపిస్తున్నాడు ఆయన. ఈ లీలలన్నీ ఎవరి కోసం అంటే మనల్ని అనుగ్రహించడం కోసం. అందుకే ఆ లీలలు తలంచుకోగానే మన మనస్సు మాట ఈ రెండు ఉన్నాయే ఊరుకోకుండా వర్ణించడం మొదలు పెడతాయి, భావించడం మొదలు పెడతాయి. పతతి నమనః కస్య నవచః అన్నాడు. ఎవరి మనస్సు పరిగెత్తదయ్యా, ఎవరి మాట పరిగెత్తదు అన్నాడు. పతతి అంటే పడుట అని అర్థం. అంటే మనసు పడ్డాడండి అంటాం మనం. మనసు పడడం, మాట పడడం, ఈ రెండు ఎక్కడ పడుతున్నాయంటే శివుడి మీద వెళ్ళి పడుతున్నాయట. మనస్సు మాట కూడా పడడం అంటే ప్రసరించడం అని అర్థం. ఒక వెలుగు వచ్చి పడింది అంటే వెలుగు ప్రసరించింది అని అర్థం. అలాగే మన మనస్సు మన మాట ప్రసరిస్తుంది. ఎవరి విషయంలో? పదేత్వర్వాచీనే, మా కోసం నువ్వు ధరించినటువంటి దివ్య నామరూపాది లీలల వైపు మా మనస్సు మాట ప్రసరిస్తుంది. ఒకవేళ ప్రసరించలేదే అనుకోండి, వాడు దౌర్భాగ్యం కింద లెక్క. ఎందుకంటే ఎవడి మనస్సు ప్రసరించదు, ఎవడి వాక్కు ప్రసరించదు అంటున్నారు గురువు గారు. అంటే మాట మనస్సు ప్రసరించి తీరుతుంది అని. భగవద్ విషయం వైపు మనస్సు వెళ్ళలేదండి, మాట వెళ్ళలేదు అంటే వాడు తామస గుణంతో కూడుకున్నవాడు అని అర్థం. ఏ మాత్రమైనప్పటికీ వాడిలో కాస్త సత్వగుణం ఉంటే వాడు తప్పకుండా ఆయన వైపు ప్రసరింపబడతాడు. అందుకు భగవంతుని యొక్క దివ్య నామ రూప గుణ లీలలకు ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే, తలంచుకోగానే మనస్సుని మాటని ఆకర్షిస్తాయి. అది విషయం. అందుకే శివుని యొక్క లీలలు తలంచుకున్న, ఆయన యొక్క రూపాన్ని తలంచుకున్నప్పటికీ కూడా వెంటనే మనస్సు ధ్యానించాలని ఉవ్విళ్ళూరుతుంది, మాట కీర్తించాలని తపన పడుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. పతతి నమనః కస్య నవచః. ఎవరి మాట అటువైపు పడదు, ఎవరి మనస్సు అటువైపు పడదు అని. అతీత పంథానం తవ చ మహిమా వాంగ్ మనసయో అతద్యా వృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్య కతివిధ గుణ కస్య విషయః పదాత్వరి పదేత్వర్వాచీనీం తతతి నమనః కస్య నవచః అని శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇక్కడ మహిమ స్థుతులు చెప్తున్నా, మహానుభావుడు పుష్పదత్తుడు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, నేను ఇప్పుడు ఇందులో ఆ పరబ్రహ్మ తత్వాన్ని ప్రస్తావిస్తున్నాను, అదేవిధంగా ఆయన యొక్క అర్వాచీనములైనటువంటి ఆ దివ్య లీలలన్నింటినీ కూడా ఇందులో కీర్తించబోతున్నాను అని ప్రస్తావిస్తున్నాడు. దీని విషయ ప్రస్తావన అంటారు. ఏ విధమైన శివుణ్ణి ఈ మహిమ స్థితిలో నేను చూపుబోతున్నాను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అయితే ముందే చెప్పినట్టుగా స్తోత్రం చేసేటప్పుడు నువ్వు నా స్తోత్రానికి అందుతావయ్యా, నువ్వు మహిమ్న పారంతే పరమ విదుషో, నీ మహిమ నీ యొక్క మహిమ యొక్క పారము ఎవ్వరికీ తెలియదు అనడంలోనే ఆయన మహిమను స్తోత్రించినట్లు అయిపోయింది. ఊహకందని మహిమ నీదే అని ఒక్క మాటగా చెప్పేశారు. చెప్పి నిన్ను కీర్తించేటంత శక్తి నాకు లేదు అని వినయాన్ని ప్రకటించారు. ముందు స్తోత్రకర్తకి పూజ చేసేవాడికి కావలసినది ఆ వినయ భావము అనేది. దీనికి నమ్ర భావము అని పేరు. ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రభావం నమస్కార అని చెప్పారు. దీన్ని నమస్కారం అంటాం. నమస్కరించి పూజ చేయాలి అంటే అర్థం వినమ్ర భావంతో భగవంతుడిని ఆరాధించాలి. నేను నిన్ను కొలుచుకుంటున్నానే గాని నా కొలత కందేవాడు కాదు, నేను ధరించడానికి నేను కొలుచుకుంటున్నాననే నమ్ర భావం. అహంకార త్యాగమే ఆరాధనకి మొదటి అర్హత అది చెప్పారు. అదేవిధంగా రెండవ విషయం ఇక్కడ చెప్తున్నారు, ఎవరిని స్తోత్రం చేస్తున్నాం అంటే పరమేశ్వరుని స్తోత్రం చేస్తే ఆయన భలే స్తోత్రం చేసేవయ్యా అని మెచ్చుకుని మన భుజం చరుచుతాడా? ఆయన బాగా మెచ్చుకోవాలంటే గొప్ప కవిత్వం చెప్పాలి, అవును కదండి? మనల్ని బాగా మెప్పించాలి అంటే గొప్ప కవిత్వం, దానిలో మంచి చమక్కు చమత్కారము చూపిస్తే ఆహా వహవా అంటా, అవునా కదా? మరి పరమేశ్వరుడికి స్తోత్రం చేసి ఆయన చేత ఆహా వహవా అనిపించగలమా? ఆయనే మహాకవి, ఆయనే అంత గొప్ప చమత్కారం ఆయన దగ్గరే ఉంది. విశ్వం అనేటువంటి గొప్ప కావ్యాన్ని ఎన్ని చమత్కారాలతో రాస్తున్నాడండి ఆయన. ఇన్ని చమత్కారాలతో ప్రపంచాన్ని నడిపి మహా చమత్కార భరితమైన వేదములనే తన స్వరూపంగా ఇచ్చిన పరమాత్మ ముందు మనం ఏ చమత్కారం చూపించి మెప్పించగలం? ఆయనని విస్మయపరచగలిగే కవిత్వాన్ని మనం వినిపించగలమా? ఇది ఇప్పుడు అది చెప్పబోతున్నాడు. గొప్ప స్తోత్రం చేయడానికి నేను నడుము కట్టానా అంటే నీకు తెలియనిదంటూ నేను ఏదైనా చెప్పగలనా? ఇప్పుడు ఒక మాట వినగానికి మనం కుతూహలంగా కూర్చుంటాం. ఆ మాటలో ఆశ్చర్యకరమైన మాట చెప్తే చాలా బాగా చెప్పారండి అని దాని మీద ఆకర్షణ పెంచుకుంటాం. ఎందుకు? అంతవరకు మనకది తెలియలేదు, అప్పుడు తెలిసింది కనుక ఆకర్షణ పెరిగింది. పైగా చాలా మధురంగా చెప్పాడు కనుక ఆకర్షణ పెరిగింది. అలాగే పరమేశ్వరుడికి కూడా మనం ఏదైనా కొత్త విషయం చాలా మధురంగా చెప్పాలి అంటే ఆయన దగ్గర కొత్త విషయం ఉంటూ ఉంటుందా? ఆయనకి మధురంగా మనం వినిపించగలమా? అది చెప్తున్నారు స్వామి. మధురమైన వాక్కులు నీ స్వరూపముడు. మధుస్ఫీతావాచ పరమమృతం నిర్మితవతః తవ బ్రహ్మన్ కిం వాగపి సురగరోర్జిస్మయ పదం మమ త్వేతాం వాణీం గుణకథన పుణ్యేన భవతః పునామీత్యర్థేస్మిన్ పురమథన బుద్ధిర్వ్యవసితా. మధుస్ఫీతావాచ పరమమృతం నిర్మితవతః. ఇది పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే మధురమైనటువంటి వాక్కులని, మాధుర్యంతో నిండిపోయినటువంటి వాక్కులని ఇచ్చినటువంటి వాడు. ఆ వాక్కులు ఎటువంటివి? మధువు అమృతం రెండు వేశారు ఇక్కడ. అమృతమయమైన వాక్కుల్ని నిర్మించినటువంటి వాడు. పరమమృతం అంటే అంతకు మించినటువంటి అమృత వాక్కులు మరి లేవు. అందుకే పరమము అంటే అల్టిమేట్ అర్థం. పరమమైనటువంటి అమృతమయమైన మధురమైన వాక్కుల్ని నిర్మితవత నిర్మించినటువంటి వాడవయ్యా నువ్వు అని చెప్తున్నారు. ఏమిటా వాక్కులు? వేదములు. వేదములే అమృతమయమైన పరమేశ్వరుని యొక్క వాక్స్వరూపము. వేదము ఈశ్వరుని యొక్క శబ్దరూపం. అటువంటి దివ్య శబ్దాలనే ఏర్పరిచినటువంటి వాడవు నువ్వు, అటువంటి బ్రహ్మన్ అని సంబోధించారు. ఇక్కడ శివుని ఈయన చేసిన సంబోధన బ్రహ్మన్. మహిమ్న స్థితిలో సంబోధనల్లో గొప్ప మాధుర్యం ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర మంచి సంబోధనలు ఒక శ్లోకానికి ఒకటో రెండో వేస్తుంటారు ఈయన. ఆ వేసినవి చాలా స్వారస్యంతో అందంగా ప్రయోగిస్తాడు. బ్రహ్మన్ అన్నారు. బ్రహ్మన్ అంటే చతుర్ముఖ బ్రహ్మ, త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మ అని అర్థం కాదు ఇక్కడ. బ్రహ్మన్ అంటే పరబ్రహ్మ స్వరూపుడా అని అర్థం. బ్రహ్మశబ్దానికి అర్థం రెండు విధములు. ఒకటి బ్రహ్మము అంటే వేదము అని అర్థం. ఇంకొక అర్థం బ్రహ్మన్ అంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ, అంటే సర్వ ఉన్నతము సర్వవ్యాపకము అని అర్థం. బృహత్వాత్ అంటే అన్నిటికన్నా ఉన్నతమైనది, బ్రహ్మణత్వాత్ అంటే సర్వవ్యాపకమైనది అని. నువ్వు సర్వోన్నతుడువు సర్వవ్యాపకుడువు అని ఒకటి. బ్రహ్మన్ అంటే వేదమయుడా వేదస్వరూపుడా అని, ఎందుకంటే వేదం గురించి చెప్తున్నారు కనుక బ్రహ్మన్. ఈశాన సర్వ విద్యానాం అని మన మంత్రం చెప్తున్నది, సర్వ విద్యలకు ఈశ్వరుడివే నువ్వు, నీ ముందు నా విద్య నా కవిత్వం ఏమిటి స్వామి అన్నడం అనమాట. అందుకే ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. బ్రహ్మాధిపతి అంటే బ్రహ్మకు సైతము అధిపతి అయినటువంటి వాడు, వేదములను తొలుత బ్రహ్మకు ఇచ్చినవాడు పరమేశ్వరుడు. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోగి వేదాః ప్రగణోహి తస్మే తమీశ్వరం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్తు మనకు చెప్తున్న విషయం. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం, ముందు బ్రహ్మను సృష్టించి ఆ బ్రహ్మకి వేదములు ఇచ్చినటువంటి వాడు గనక బ్రహ్మాధిపతి. అంతేకాదు ఆ ఇచ్చిన వేద మంత్రములకు ఆయనే అధిపతి గనక బ్రహ్మణోధిపతి. అంతేకాదు బ్రహ్మమును బ్రహ్మణములను ఇచ్చిన బ్రహ్మ ఆయన గనక బ్రహ్మ. ఎంత చక్కగా వేద మంత్రం చెప్తున్నది చూడండి, బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివ మే అస్తు సదాశివోం అని ఆ మంత్రం. ఆ మంత్రం యొక్క సారాన్ని ఇందులో చూపిస్తున్నారు, అది విశేషం. అందుకే మంత్రగర్భితమైనటువంటి ఈ శ్లోకంలో బ్రహ్మన్ అనే మాట అంత గొప్పగా ప్రయోగించబడినది. అటువంటి నిన్ను సురగరోర్ విస్మయ పదం, సురగురువు కూడా నిన్ను ఆశ్చర్యపరిచే కవిత్వాన్ని చెప్పగలడా అన్నారు. సురగురువు అంటే దేవతలందరికీ పెద్దవాడు, గురువు అంటే రెండు అర్థాలు, గురువు అంటే ఆచార్యుడు ఉపదేశకుడు అని ఒక అర్థం, గురువు అంటే పెద్దవాడు జ్యేష్ఠుడు. సురజ్యేష్ఠుడు ఎవరు అంటే బ్రహ్మదేవుడిని సురగురువు అంటారు. అందుకు ఆ సురగురువు కూడా నిన్ను విస్మయం కలిగించేలాగా వర్ణించగలడా, అంటే నీ చేత వహవానిపించుకునేటట్లుగా బ్రహ్మదేవుడు సైతము చెప్పలేడు. ఎందుకంటే నువ్వు పరమమృతమైన మధుమయమైన వేదముల్ని ఇచ్చినవాడవు, ఆ వేదాలు స్టడీ చేసి నాలెడ్జి తెచ్చుకున్న బ్రహ్మదేవుడు ఆయన నిన్ను ఎలాగయ్యా మెప్పించగలడు. సురగురువు అంటే కేవలం బ్రహ్మదేవుడనే కాక బృహస్పతి అని కూడా అర్థం ఉన్నది. బృహస్పతి వాక్కుకి పతి అయిన వాడు బృహస్పతి. బృహతి అంటే వాక్కు అని అర్థం, బృహత్యా పతి బృహస్పతి, వాక్కులకు పతి. బుద్ధికి బృహస్పతి అనే మాట వినుంటారు మీరు. అందుకే బుద్ధి వాక్కు బాగా కలిగిన బృహస్పతి కూడా నిన్ను తన బుద్ధితో వాక్కుతో స్తోత్రం చేయలేడు. మరి నా బుద్ధి ప్రేరేపిస్తోంది నా వాక్కును, ఇదేమిటి? వాళ్లే నిన్ను చేయలేనప్పుడు నేను నిన్ను చేసి మెప్పించగలనా అంటే ఏమో, నా బుద్ధి మాత్రం నన్ను వ్యవసిత, నా బుద్ధి నిశ్చయించుకుంది, బుద్ధి సిద్ధమైపోయింది దేనికి, స్తోత్రం చేయడానికి సిద్ధమైపోయింది నా బుద్ధి. అంటే స్తోత్రం చేయడానికి సిద్ధమైంది వాక్కు కాదు బుద్ధి, ముందు ప్రిపేర్ అవ్వాల్సింది బుద్ధి తర్వాత వాక్కు. అందుకు నా బుద్ధి నా మాటని ప్రేరేపిస్తున్నది అని చెప్తున్నాడు. మమత్వేతాం వాణీం గుణకథన పుణ్యేన భవత పునామీత్యర్థేస్మిన్ పురమథన బుద్ధిర్వ్యవసిత. రెండవ సంబోధన దీంట్లో పురమథన. మథన అంటే మథించువాడు హరించువాడు, పురమథన అంటే త్రిపురాసురుల్ని సంహరించినవాడా అని అర్థం. పురమథన త్రిపురాసుర సంహార అని, శివుణ్ణి త్రిపురాసుర సంహారుడు అని కీర్తించడం చాలా ప్రధానం. ఎందుకంటే మనకు జరగవలసింది అదే త్రిపురాసుర సంహారం. ఎప్పుడో చేసేడా అంటే ఎప్పుడో చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అని. ఎవరికి వాడికే పురాలు ఉన్నాయి, ఆ పురాలను ఆయన మథనం చేయాలి. మథనం అంటే అర్థం ఏమిటి, ఒక పాలలో ఉన్నటువంటి సారం తీయాలంటే పాలని మథనం చేయాలి. అలాగే మన పురంలో ఉన్న సారం ఒకటి ఉన్నది. మన పురంలో సారం ఏమిటి, మన శరీరానికి సారం ప్రాణాలైతే ఆ ప్రాణానికి కూడా సారమైనటువంటిది ఆత్మవస్తు. ఈ ఆత్మవస్తును బయటకు తీయాలంటే ఈ శరీరం ఏమిటి అనే చింతనతో కూడిన మథన కావాలి. ఆ మథన చేయించి అసలు వస్తువేదో తీయాలంటే ఆ పరమేశ్వరుడే చేయగలడు. అందుకు పురమథన అనే మాటలో ఉన్న అంతరార్థం ఇది. ఇంకా త్రిపురాసుర సంహారం రహస్యం చాలా ఉంది, ఆ సందర్భం మళ్ళీ వస్తుంది చెప్పుకుంటాం మనం ఎలాగ. ఓ పురమథన, అందుకు పరబ్రహ్మ అనడానికి బ్రహ్మన్ అనే సంబోధన, నువ్వు మా కోసం లీల చూపిస్తున్నావు అనడానికి పురమథన అనే సంబోధన. అందుకు పురమథన అనేది అర్వాచీనే పదే అనే దాన్ని తెలియజేస్తుంది, బ్రహ్మన్ అనేటువంటిది వేద వేద్యమైన పరతత్వాన్ని తెలియజేస్తుంది. రెండు ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకు పురమతన నీ యొక్క గుణకథన పుణ్యేన భవత గుణకథన పుణ్యేన, నీ యొక్క దివ్యమైన గుణములను కథనము అంటే చెప్పుట అని అర్థం. నీ యొక్క దివ్య గుణములను చెప్పుట అనే పుణ్యము ద్వారా, పుణ్యము అంటే పవిత్ర కర్మ అని అర్థం. పుణ్యం అంటే అర్థం ఏమిటి? పవిత్ర కర్మ. ఏ కర్మ ద్వారా మనం పవిత్రమవుతామో దానికి పుణ్యం అని పేరు. అందుకు పవిత్ర కర్మ. ఏది పవిత్ర కర్మ? గుణకథన పుణ్యేనా, నీ యొక్క గుణములను కథనము చేయుటే పవిత్ర కర్మ. ఈ విధమైన పవిత్ర కర్మతో నా వాక్కుని పవిత్రం చేయాలని నా బుద్ధి ప్రేరేపిస్తున్నది అని చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఎందుకంటే మనిషి మాట ముందు శుద్ధం కావాలి. మాట శుద్ధమైతే అన్నీ శుద్ధమవుతాయి. అందుకే మాట అంటే ఏమిటి అంటే, మాట గురించి చెప్తూ, మాట మనిషి యొక్క సారం అని శాస్త్రం చెప్తోంది. ది ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏమిటి అంటే మాట. మనిషి యొక్క సారం మాటట. వాడేమిటి, వాడి సంస్కారం ఏమిటి, వాడి తపస్సు ఏమిటి, వాడి జన్మ ఏమిటో వాడు మాట చెప్తుంది. అందుకు ముందు వాక్కుని శుద్ధం చేసుకుంటే జన్మ శుద్ధమవుతుంది. అందుకు వాక్కుని శుద్ధం చేయడానికి బుద్ధి ప్రేరేపిస్తుంది. వాక్కు ఎప్పుడు పవిత్రమవుతుంది? నిన్ను నీ గుణకథనమును చేసినప్పుడే వాక్కు పవిత్రమవుతుంది. అందుకే పుణ్యకర్మ అంటే ఏమిటయ్యా అంటే, భగవద్గుణ సంకీర్తనమే పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మ ద్వారా నా వాక్కుని పునీతం చేయడానికి లేదా పూతము చేయడానికి నా బుద్ధి వ్యవసిత. వ్యవసిత అంటే పూనుకున్నది అని అర్థం. అలాగే సంకల్పం చేయుచున్నది. వ్యవసాయాత్మిక బుద్ధికి ఏకేహ కురునందన అన్నారు కదా, అంటే నిశ్చయించుకున్నది బుద్ధి. ఏకాగ్రంగా నిన్ను స్తోత్రం చేయాలి అని బుద్ధి నిశ్చయించుకుని నా వాక్కును పునీతం చేస్తున్నది అని ఇక్కడ చెప్తున్నారు. అందుకు మధురమైన వాక్కుల పతివైన నిన్ను బ్రహ్మదేవుడు కూడా మెప్పించలేడు. అయినప్పటికీ నా వాక్కును పునీతం చేయడానికి నా బుద్ధిని గుణకథనం చేయడానికి సిద్ధపడింది అని దీనిలో భావం. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, స్తోత్రం చేసేటప్పుడు నా స్తోత్రం చాలా చమత్కారంగా ఉంది, కొత్తగా ఉంది, పరమేశ్వరుడు వింటాడు, ఇలాంటి అహంకారాలు విడిచిపెట్టి ప్రేమగా స్తోత్రం చేయడమే మనం చేయగలిగేది అని ఇందులో చెప్తూ, తర్వాతి శ్లోకంలో మనం వచ్చేటప్పటికి 4వ శ్లోకంకి వచ్చేటప్పటికల్లా, స్వామి నిన్ను స్తోత్రం చేయాలని కూర్చోగానే నా బుద్ధిని అటు ఇటు తిప్పేసేవి చాలా ఉన్నాయన్నారు. ఇదంతా కూడా సైకాలజీ. మనం భగవంతుడిని స్తోత్రం చేయడానికి కూర్చున్నప్పుడు మనం చాలా బుద్ధిమంతులు అనుకుంటుంటాం కదా. మరి నేను నా బుద్ధి పూనుకున్నది అంటే చాలా ఆలోచన చేసి, నీ గురించి చింతన చేసి, పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు అనే భావనతో కదా మనం స్తోత్రం చేయడానికి కూర్చున్నాం. మన బుద్ధి ఆనిశ్చయానికి వచ్చింది. మరి అందరి బుద్ధులు ఆనిశ్చయానికి వస్తున్నాయా? మరి బుద్ధిని మథనం చేయడం అంటే అందరి బుద్ధులు మథనాలు చేస్తున్నాయి, కానీ వాళ్ళు ఏవేవో నిశ్చయించుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు నిశ్చయించుకున్నవన్నీ విని నా బుద్ధి కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకు మనం భగవంతుడికి స్తోత్రం చేసే ముందు మన బుద్ధుల్ని కలవరపెట్టే వాదాలు ఎన్నో ప్రపంచంలో వినిపిస్తూ ఉంటాయి. ఆ వాదాలేవి చెవిని పెట్టరాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుని చింతన చేయడం చేసేటప్పుడు తర్కము ద్వారా, వాదము ద్వారా భగవంతుడు లభ్యం కాడు. అంటే లాజిక్ అండ్ ఆర్గ్యుమెంట్స్కి భగవంతుడు దొరకడు. రీజనింగ్తో భగవంతుడిని తెలుసుకుందాం అని మొదలు పెడితే నీ తర్కాలకి భగవంతుడు దొరకడు. అందుకే అహంకార రాహిత్యం ఒకటైతే, రెండవది ఈ తర్కము ద్వారా నీ మనస్సును మోహభరితం చేసుకోకు అని చెప్తున్నాడు. చెయ్యడానికి కావలసినంత కన్ఫ్యూజన్ ప్రపంచంలో ఉంది. ఆ కన్ఫ్యూజన్ రానివ్వ కూడా జాగ్రత్త పడు అన్నారు. ఎవరయ్యా ఆ కన్ఫ్యూజన్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే, చాలామంది ఉన్నారు ప్రబుద్ధులు. ఇక్కడ నుంచి కొన్ని శ్లోకములు వరుసగా కూడా కుతర్కాలు చేసే వాళ్ళని ఎత్తి పొడిచి వాటిని ఖండించి దూరం చేస్తున్నాడు. ఇది విశేషం. ఎందుకంటే ముందు మనస్సులో మనం ఎలిమినేట్ చేసుకోవాల్సినవి ఏమిటి అంటే, ఈ కుతర్కాలన్నీ తుడుచుకుని అప్పుడు ఆ మనస్సుతో స్తోత్రం చేయాలి. అందుకే భక్తి శాస్త్రంలో నారదుడు చెప్తాడు, వాదో నావలంబ్యహ అని, వాదాన్ని అవలంబించరాదు అని. ఎందుకంటే వాక్కుకి మనస్సుకి అందని భగవంతుడి గురించి నిర్ణయించడానికి మన బుద్ధి మన తర్కము ఎంత మేరకు పనికొస్తుంది. అందుకే ఈ తర్కాలతో ఏవేవో నిర్ణయించి నీ యొక్క రమణీయమైనటువంటి వైభవానికి దూరం అయిపోతూ ఉంటారయ్యా చాలా మంది అన్నారు. వాళ్ళని ఏమంటారంటే జడధియహ అంటారు, అంటే జడులు అని అర్థం, జడబుద్ధులు అని. అది తర్వాత శ్లోకంలో చెప్తూ, తవైశ్వర్యం యత్త జగదుదయ రక్ష ప్రళయకృత్ త్రయీ వస్తు వ్యస్తం త్రిశుషు గుణ భిన్నాసు తనుషు అభవ్యానామస్మిన్ వరద రమణీయామ రమణీం విహంతుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః. ఇక్కడ పరమేశ్వరుని ఐశ్వర్యం ఎలాంటిదో వర్ణిస్తున్నారు. ఈశ్వరుడు ఐశ్వర్య సంపన్నుడు. ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్య సంపన్నుడు అని అర్థం. ఐశ్వర్యం, అతని దగ్గర ఒక ఐశ్వర్యం ఉంది. ఈ ఐశ్వర్యం ఎలాంటిది అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. మనకు చాలామంది ఐశ్వర్యవంతులు కనిపిస్తూ ఉంటారు. అసలు మనకన్నా అవతల వాడు ఎప్పుడు ఐశ్వర్యవంతుడుగానే మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ ఐశ్వర్యం అంటే తాను కాని సంపద తన దగ్గర ఉంచుకుని ఐశ్వర్యవంతుణ్ణి అనుకునే వాళ్ళే అందరు అంతే కదా. తాను వేరు, తన సంపద వేరుగానే ఉంటుంది. కానీ తానే సంపదై సహజమైన ఐశ్వర్యవంతుడైన వాడెవడో అతడు ఒక్కడే ఈశ్వరుడు. అందుకు ఆ పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే సంపద అనే కాక ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. ఈశ్వర భావం పరమ ఈశ్వరుడు అంటే సర్వజగత్ శాసకుడు, సర్వజగత్ పాలకుడు అయినటువంటి వాడు, సర్వశక్తి సంపన్నుడు అని అర్థం. అటువంటిది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం. నీ ఈశ్వర భావన ఉందే అది చాలా గొప్పది. అందుకు తవ ఐశ్వర్యం, తవ ఐశ్వర్యం. ఓ పరమేశ్వర, నీ యొక్క ఈశ్వర భావం ఉందే అది ఎటువంటిది అంటే జగదుదయ రక్షా ప్రళయ కృత్. ఇది విశేషం. నీ యొక్క ఈశ్వర భావం ఈ సమస్త జగత్తుకి ఉదయ రక్ష ప్రళయ కృత్. ఉదయము అంటే సృష్టి, రక్ష అంటే స్థితి, ప్రళయము లయం. అందుకే సృష్టి స్థితి లయము ఈ జగత్తుకి చేసేటటువంటిది నీ యొక్క ఐశ్వర్యము. అంటే పరబ్రహ్మ సృష్టి స్థితి లయలకి అతీతంగా ఉన్నప్పుడు బ్రహ్మము పరమాత్మ అనిపించుకుంటాడు, సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు ఈశ్వరుడు అనిపించుకుంటాడు ఆయన. ఎందుకంటే తనలో ఉన్న ఐశ్వర్యం ఎప్పుడు బయటపెడతాడు? సృష్టి అంటూ ఒకటి ఉంటే కదా బయటపెడతాడు. అందుకు సృష్టి చెయ్యడం, ఆ చేసిన సృష్టిని నడిపించడం, తిరిగి దాన్ని లయం చేయడం అనేది ఆయన యొక్క ఈశ్వర భావం. అందుకు ఎవ్వని చేయి జనించు జగం, ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఆ పరమేశ్వరుడు ఎక్కడొచ్చింది? ఈ మూడు చేసేవాడు అని. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడు. దాన్ని మళ్ళీ ఈశ్వర శబ్దం చెప్తున్నారు. అందుకు ఈశ్వరత్వం ఎక్కడ చూపిస్తున్నాడు ఆయన అంటే జగదుదయ రక్ష ప్రళయ కృత్. కనుక నీ ఈశ్వరత్వం జగత్తు యొక్క ఉదయ రక్ష ప్రళయముల్లో కనిపిస్తున్నది. అంతేకాదు త్రయీ వస్తుహు, త్రయీ వస్తుహు. త్రయీ అంటే వేదము అని అర్థం. వస్తువు అంటే వేదములో ఉన్నటువంటి విషయము అది. అంటే పరమేశ్వరుని ఐశ్వర్యం ఎక్కడుంది? వేదముల్లో వివరించబడుతున్నది. అందుకే వేద వేద్యమైనదే ఈశ్వరతత్వము. అందుకు నీ ఈశ్వరతత్వము సృష్టి స్థితి లయల్లోనే కనిపిస్తున్నది, వేదముల్లోనే కనిపిస్తున్నది. అంతేకాదు త్రిశృషు గుణ భిన్నాసు తనుషు వ్యస్తం, మూడు విధములైనటువంటి గుణములలో మూడు విధములైన శరీరముల్లో కనిపిస్తున్నది అన్నాడు. మూడు విధములైన రూపములు అంటే బ్రహ్మ విష్ణు రుద్ర రూపముల యందు, వారి ద్వారా సాగుతున్నటువంటి సృష్టిలో సత్వరజస్తమో గుణముల యందు నీ ఐశ్వర్యం గోచరిస్తున్నది. అంటే పరమేశ్వరుడు యొక్క ఈశ్వర భావం ఎన్ని చోట్ల కనిపిస్తున్నది? సృష్టి స్థితి లయల్లో కనిపిస్తోంది, అదేవిధంగా వేదముల యందు కనిపిస్తోంది, అదేవిధంగా బ్రహ్మ విష్ణు రుద్రులుగా సత్వరజస్తమో గుణ నియామకత్వంతో కనిపిస్తున్నది. ఈ విధంగా నీ ఈశ్వరత్వం ఉంటే అభవ్యానాం, అభవ్యానాం అంటే అమంగళులు కొందరు అన్నారు ఇక్కడ. కొందరు అమంగళులు వాళ్ళు దీనిని కాదని వాగుతూ ఉంటారయ్యా అన్నాడు. ఈ ఈశ్వర భావాన్ని అంగీకరించలేక, అంటే జగత్తుకు ఇటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అనే దాన్ని అంగీకరించలేక ఏకే జడధియః, కొందరు మందబుద్ధులు, వాళ్ళకి రెండు మాటలు వేశాడు ఈయన. జడధియః అభవ్యానాం, రెండు మాటలు వేశాడు. అభవ్యానాం అంటే అమంగళులు అని అర్థం. అంటే ఈశ్వరుణ్ణి అంగీకరించకుండా, ఈ జగత్తుకి ఈశ్వరుడు ఎవడు లేడండి, ఇట్స్ నేచురల్, దానంతటిది వస్తుంది దానంతటిది పోతుంది అనేటటువంటి వారు ఎవరయ్యా అంటే అభవ్యానాం, వాళ్ళని అమంగళులు అని అంటారు. వాళ్ళని జడధియః అంటారు, అంటే మందబుద్ధులు అని అంటారు. మందబుద్ధులను ఊరుకోలేదు, ఊరుకోకుండా వాళ్ళ మందబుద్ధే మహాబుద్ధి అనుకుని నానావాగుడు వాగుతున్నారు. అందుకు అభవ్యానాం. అది విశేషం. జడధియులై అభవ్యులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విహంతం వ్యాక్రోశీ, నీ యొక్క ఆ దివ్యతత్వం పట్ల నిరాకారమైన నిరాకరించే మాటలు ఆడుతుంటారు. నిరాకరించడం అంటే ఆ ఈశ్వరుడనే వాడు లేడు, ఈశ్వరత్వం అనేది లేదు అని ఈశ్వరత్వ స్పృహ లేకుండా మాట్లాడతారు. పరమేశ్వరుణ్ణి అంగీకరించలేక, పరమేశ్వరుణ్ణి భావించలేక, ఆయన్ని కాదని మాట్లాడేటువంటి మందబుద్ధులు మాటలు వినడానికి మాత్రం రమణీయంగానే ఉంటాయి, వాళ్ళకు బాగానే ఉంటాయి.